చూశాను ఎంత విచిత్రం ఇది. ముందేమో ఎద్దు గడ్డి పుచ్చుకొని, ఆ గడ్డి కోసం వెనకాతల గాడిద, గాడిద వెనకాతల తన గడ్డి, చలిమంటకు కావాలనేమో ఈ చండాల స్త్రీ, దాన్ని కొట్టడానికి భక్తులు. మొత్తం మీద అందరూ 3 సార్లు ఆ పెద్ద గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. మీలో ఎవరైనా కంచి వెళ్ళారు కదా, నాతో పాటు వచ్చారు కదా, ఎంత పెద్ద గుడి చెప్పండి, ప్రదక్షిణ చేయడానికి ఎంతసేపు పడుతుంది మనకి? ఏకంగా ఒక రౌండ్ ప్రదక్షిణ చేయడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. రామేశ్వరం గుడి ఎంత పెద్దది, చిదంబరం గుడి ఎంత పెద్దవి, ఆ కాంపౌండ్లోకి అడుగుపెట్టి చుట్టూ తిరిగి రావాలంటే అంతసేపు పడుతుంది. అందువల్ల ఈ పరుగు పరుగుల్లో 3 సార్లు ప్రదక్షిణ చేయడానికి వాళ్ళకి చాలా సమయం పట్టింది. ప్రదక్షిణ పూర్తయ్యింది. ఈలోపు ఎద్దు గాడిద మాట ఎలా ఉన్నా ఈ చండాల స్త్రీ వెనకాతల పొడున పడినటువంటి భక్తుల్లో ఒకడు కర్ర విసిరాడు. ఆ చండాల స్త్రీ వీపుకి ఆ కర్ర తగిలింది. అమ్మ బాబో అని ఒక కరుపరిచి ధ్వజస్తంభం దగ్గర పడిపోయింది అది. ఆ అమ్మ బాబో అని ఎలా ఉందో తెలుసా వినడానికి? అయ్యో అయ్యో బాబోయ్ బాబోయ్ అంటూ ఉంటే నాన్న నాన్న అని పిలుస్తోందేమో అని గణపతి భావించాడు. వెంటనే గణపతి అందరూ చూస్తూ ఉండగా విగ్రహంలోంచి ప్రత్యక్షమై ఆగండి అన్నాడు భక్తుల్ని. భక్తులు తెల్లబోయారు. ఎన్నో ఏళ్ళుగా ఈ గుడిలో అడుగు పెడుతున్నాం, అడుగుపెట్టి స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాం, పూజించినా ఏనాడు గణపతి ఒక్క ముక్క మాట్లాడలేదు ఎవరితోటి. చాలామందికి ఉపన్యాసంలో ఒక ఊత పదం అలవాటు, ఒక మాట అన్నాడు. ఒక మాట ఏంటి అక్కడ అన్నది 100 మాటలవి. ఒక మాట అన్నాడు ఏంటండి అక్కడ, అగస్త్యుడు ఒక మాట అన్నాడా, అది ఒక పెద్ద 10 శ్లోకాలు లేదా ఒక శ్లోకం, శ్లోకంలో ఒక్క మాట ఉంటుందా? శుక్లాంబరధరంలో 8 మాటలు ఉన్నాయి, ఎవడో తెలియదు, అందరూ ఊతపదరాట. ఇక్కడ వ్యాసుడు ఒక మాట అన్నాడు, అక్కడ ఒక మాట అనలేదు ఆయన, వ్యాసుడు చాలా మాటలు అన్నాడు. వ్యాసుడు ఇక్కడ ఒక విషయం చెప్పాడు అన్నాడు, ఒక విషయం అనాలి, విషయంలో చాలా మాటలు ఉంటాయి, అయినా ఇదేంటో తెలియదు ఒక మాట. అలాగా ఇన్నాళ్ళు మనం ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఇక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు విఘ్నేశ్వరుడు. ఈ పూట ప్రత్యక్షమయ్యాడు ఏమిటి అని భక్తులందరూ తెల్లబోయి కర్రలు కింద వదిలి జై బోలో గణేష్ మహారాజుకి అన్నారు అందరూ కూడా. అప్పుడు విఘ్నేశ్వరుడు, భక్తులా రాగండి, ఈ చండాల స్త్రీ ఒకనొకప్పుడు మీ దేశాన్ని అవంతిపురాన్ని పరిపాలించినటువంటి, అవంతిపురం చాలా పెద్ద దేశం కదా, ఆ దేశం ఏకఛత్రాధిపత్యంగా భూమండలాన్ని ఏలింది. ఈ మొత్తం దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం వరకు ఉన్న ప్రాంతం అంతా ఆ రోజుల్లో అవంతిరాజుల చేతిలో ఉండేది. కాబట్టి ఆయన రాజుగారు చక్రవర్తి, ఆ చక్రవర్తి సామంతరాజు ఇప్పుడు ప్రస్తుతం వాతాపి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రకంగా మొత్తం ప్రాంతం అంతా అయిందే కదా. అంతలా ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమండలాన్ని పరిపాలన చేసిన, అవంతిపురాన్ని రాజధానిగా చేసుకున్న మహారాజు సులభుడే ఈ ఎద్దు. ఈ కంచరగాడిద రాజుగారిని ఆ స్థితికి తీసుకొచ్చిన మధుసూదనుడనే విప్రుడు, ఇక ఆమె ఆ రాజుగారి భార్య ఈ సుముద్ర. వీళ్ళు ఒకళ్ళొకళ్ళు శాపాలు పెట్టుకున్నారు. అయితేనేం, గణేశ పురాణం వినడం వల్ల వీళ్ళని నేను అనుగ్రహించాను. సమస్త అపరాధములు గణేశ పురాణం విన్నవాడికి తమంత తామే తొలగిపోతాయి. శాపం వల్ల కొన్ని కష్టాలు అనుభవించినప్పటికీ ఈ మహారాజు గారు సమయం రాగానే వినాయక చతుర్థి నాడు ఈ గుళ్ళోకి రాగలిగాడు. ఈయన వచ్చే సమయానికి ఈ కంచరగాడిదే వచ్చింది, వారికంటే ముందు సుముద్ర వచ్చింది. సుముద్ర ఇక్కడి భక్తులు బయటికి గెంటితే చలి తట్టుకోలేక చలి మంట వేసుకుంది. ఆ మంట కూడా మామూలు గడ్డితో కాకుండా ఎండు గరికతో వేసుకున్నది. ఆ గరికలోంచి గాలికి ఒక పోచ ఎగిరి నా మీద పడింది. నేను దూర్వా ప్రీతుణ్ణి, నాకు గరికంటే చాలా ఇష్టం, ఎందుకు పనికిమాలని క్షుద్రమైన గరిక ఒకప్పుడు నన్ను ప్రార్థించి స్వామి అందరినీ గౌరవిస్తున్నావు, నన్ను కూడా గౌరవించు అంటే దాని మీద జాలిబడి ఈ రోజు నుంచి నీకు ప్రథమ పూజార్హత ఇస్తున్నాను అన్నాను. అందువల్ల గరికను నేను పూజార్హత కలిగిన వస్తువుగా స్వీకరించి అది నా నెత్తి మీద వేసిన వాడికి సమస్త శుభాలు ఇస్తానన్నాను గనక ఆ మాట నిలబెట్టుకున్నాను. తెలిసి కానీ తెలియక కానీ యాదృచ్ఛికంగా కానీ ఏ వంకతో అయినా నా మీద గరిక వేసిన వాడికి శాపాలు తాపాలు తొలగి వాళ్ళకి శుభాలు కలుగుతాయి. ఇదిగో పరమ పవిత్రమైన ఈ గరిక నీవిడి గడ్డి మంట కోసం తెచ్చుకుంది, అందులో ఒక పరక గాలికి ఎగిరింది నా మీద పడింది, దాంతో ఆవిడ శాపం తొలగింది. ఆ గరిక తినడానికి ఎద్దు ఆబోతు దాంతోపాటు ఈ కంచరగాడిద పోటీ పడ్డాయి. ఈ ఆబోతు కంచరగాడిద గడ్డి పీక్కుంటూ ఉంటే అందులో నుంచి గడ్డి పరకలు కొని వచ్చి నా నెత్తి మీద పడ్డాయి, దాంతో వాటి శాపము తొలగిపోయింది. ఇదంతా దూర్వా మహిమ, గరిక మహిమ. అది నెత్తి మీద పడగానే ఈ ముగ్గురికి శాప విముక్తి కలగజేద్దాం అనుకున్నాను. అయినా వాళ్ళు పురాణం వింటున్నప్పుడు చేసిన చిన్న అపరాధములు ఇంకా మిగిలిపోయాయి, వాటి వల్ల మళ్ళీ వాళ్ళు పునర్జన్మ ఎత్తాలి. ఆ పునర్జన్మ ఎత్తకుండా ఉండాలంటే ప్రదక్షిణ చేయటం ఒకటే మార్గం. అందుకే మీరు ఆ ముగ్గురు వెంట పడేలా చేశాను. కర్ర పుచ్చుకుని వెంట పడగానే వాళ్ళు గిర్రున చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు. పరిగెడుతూ ప్రదక్షిణ చేశారు, అక్కడ గుర్తుపెట్టుకోండి. పరిగెడుతూ ప్రదక్షిణ చేసినా సరే, ప్రదక్షిణ ప్రదక్షిణే, పరిగెట్టిన, మెల్లగా నడిచిన, భక్తితో చేసిన, ప్రదక్షిణ చేసిన వాడికి ఫలితం ఇచ్చి తీరుతానన్నాడు గణపతి. అందుకే వాళ్ళ శాపాలు తొలగిపోయాయి. ఇప్పుడు ఆలోచించండి, నెత్తి మీద కొండ పెట్టుకుని గర్భవతి నడిచినట్టు నడవాలట, లేతే పాపంట, ఇది ఉట్టి అబద్ధం. అది కొంతవరకే నిజం. అది అలా కూడా చెయ్యండి కొన్ని కోరికలకి. వేగ ప్రదక్షిణ వల్ల, పరుగు పెడుతూ ప్రదక్షిణలు చేయడం వల్ల, మెల్లగా ప్రదక్షిణలు చేయడం వల్ల, ఒక్కొక్క రకమైన ప్రదక్షిణ వల్ల ఒక్కొక్క కోరిక తీరుతుంది. మహావేగంగా ప్రదక్షిణ చేసిన వాడికి సూర్యుడు అనుగ్రహం కలిగి ఆరోగ్యవంతుడవుతాడు. అందుకని స్వాస్థ్యం కోసం వేగ ప్రదక్షిణ చెయ్యాలి. మధ్యమ ప్రదక్షిణ అంటే ఎక్కువ వేగముగానూ కాదు, అలాగని ఎక్కువ మెల్లగానూ కాకుండా చేసే ప్రదక్షిణ వల్ల శ్రీమన్నారాయణ కటాక్షం లభిస్తుంది. చాలా మెల్లగా, ఇందాక చెప్పినట్టుగా గర్భవతులు మెల్లిగా నడుస్తారే, అలా నడిచినట్టుగా ప్రదక్షిణ చేస్తే దానివల్ల ఐహికములైన వంచలు తీరుతాయి, ఈ లోకంలో కోరికలు తీరుతాయి, సంతానం వంటివి లభిస్తాయి. ఇలా ప్రతిదానికి వెనక ఒక మహిమ ఉండనే ఉంది. కాబట్టి ఇది మాత్రమే చెయ్యాలి అని వాదించడం అంత మూర్ఖత్వం మరొకటి లేదన్నాడు వేదవ్యాసుడు. ఇప్పుడు వీళ్ళు చేసిన మహాపవిత్రమైన ప్రదక్షిణ కూడా వీళ్ళకున్న చిట్ట చివరి దోషం తొలగించేసింది. ఈ విధంగా వీళ్ళు దూర్వా పూజ, ప్రదక్షిణ చేశారు. ఈ క్షణమే రాజుగారు రాజుగారిగా మారిపోతారు, గాడిద మధుసూదనుడిగా, ఈ చండాల స్త్రీ సుముద్రగా మారిపోతున్నారు. మీరు కూడా ఇక మీదట ఎప్పుడైనా వినాయక చతుర్థి వచ్చినప్పుడు గరికతో పూజించండి, విఘ్నేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి. భక్తితో చేసే కొద్దీ ఈ పని ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది. అసలు భక్తి లేకుండా చేస్తేనే ఫలితం వస్తుందంటే, పరమభక్తితో విఘ్నేశ్వరుణ్ణి పూజించి విఘ్నేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసేవారికి ఎటువంటి ఫలితం వస్తుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి గరిక చాలా గొప్పది అని ఆ ముగ్గురిని అనుగ్రహించి, భక్తులను అనుగ్రహించి విఘ్నేశ్వరుడు అదృశ్యమైపోయాడు. ఈ కథంతా భృగువు సోమకాంతునికి చెప్పాడు. అది కూడా సుధర్మ వింటూ ఉండగా అప్పుడు వాళ్ళకి మళ్ళీ అనుమానం వచ్చింది. ఎందుకండి ఈ గరికకి ఇంత ప్రాధాన్యం ఇచ్చాడు విఘ్నేశ్వరుడు? కారణం ఏదైనా ఉందా? ఏ లోకంలో ఎన్ని పుష్పాలు లేవు, పద్మములు లేవా, గన్నేరు పువ్వులు లేవా, వెలగ ఆకులు లేవా, అనేకమైన ఉన్నా భక్త సులభుడైన విఘ్నేశ్వరుని ఎక్కువ మంది గరికతోటే పూజిస్తారు, కారణమేమిటి, దీని వెనక ఏదైనా కథ ఉన్నదా అని మళ్ళీ భృగువుని సుధర్మ సోమకాంత మహారాజులు అడిగారు. మళ్ళీ ఈ గందరగోళంలో ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఈ మొత్తం కథంతా సోమకాంత మహారాజు గారు వింటున్నాడు. ఆయనకి కుష్ఠరోగం వస్తే ఆ కుష్ఠరోగాన్ని టెంపరీగా బయటికి తీసి ఓ పాపాత్ముడిగా మార్చి వాడిని ఎండు మామిడి చెట్టులో ప్రవేశపెట్టిన కథ మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనలో ఉన్న మహాపాపం ఆ మామిడి చెట్టులో చేరగానే మామిడి చెట్టు కాలి బూడిదైపోయింది. ఆ బూడిద మళ్ళీ చెట్టుగా మారిపోతే చిగురించి ఫలించి పుష్పించి అద్భుతంగా తయారైతే నీ పాపం పోయి నీకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది అని భృగువు చెప్పాడు. అందుకే ఈయన శ్రద్ధగా పురాణం వింటున్నాడు. ఇప్పుడు భృగువు మళ్ళీ ఇక చెప్పడం మొదలెట్టాడు. పూర్వకాలంలో యమధర్మరాజు గారికి ఒక ఉత్సవం చేయాలనిపించింది, మళ్ళీ మామూలు పూజ కాదు, లోకశ్రేయస్సు కోసం శ్రీహరి పూజ చెయ్యాలి అనిపించింది. యముడు విష్ణు భక్తుడు, పరమ విష్ణు భక్తుడు, నిరంతరం హరినామస్మరణ చేస్తూనే ఉంటాడు. ఓసారి ఆయన శ్రీ మహావిష్ణు అని పాంచాహ్నిక దీక్షతో, అంటే 5 రోజుల దీక్షతో పూజించాడు. దీక్ష పూర్తయ్యే రోజున ఒక మహోత్సవం జరిపేవారు. ఆ ఉత్సవంలో ఏం చేసేవారు, పెద్ద పల్లకీలో విష్ణుదేవుడి యొక్క మూర్తిని లక్ష్మీ సమేతంగా పెట్టి ఊరేగించి ఆ తర్వాత ఆ ఉత్సవమూర్తుల్ని ఒక వేదిక మీద, ఇలాగే ఒక వేదిక మీద పెట్టి ఆయనకి నృత్యం, సంగీతం మొదలైనటువంటివన్నీ వినిపించేవారు. యమధర్మరాజు గారు తలుచుకుంటే దెబ్బలు కొదవని ఒక సామెత ఉంది కదా, ఆయన మొత్తం అద్భుతంగా ఫంక్షన్ చేసేసాడు, ఆయనకేం డబ్బులు ఖర్చుకి వెనకడవలసిన అవసరం లేదు, ఏ డోనరు అక్కర్లేదు. యమలోకంలో న్యాచురల్ ఏసీ కూడా ఉంటుంది, కావాలంటే ఏసీలు ఖర్చులు అక్కర్లేదు. యముడికి నిద్ర లేదు కనుక కంటి మీద కొనిగిబాట్లు అసలే లేవు, అలా తలకే ఉంచుకోవాల్సిన అవసరం లేదు యమధర్మరాజు గారికి. ఆ తర్వాత అనంతరం పల్లకి స్వయంగా తాను మోసాడు, భార్య మోసింది. పల్లకీలో లక్ష్మీనారాయణుల ఉత్సవమూర్తులు పెట్టుకుని యమలోకపు వీధులన్నీ తిప్పారు. యమలోకంలో కొన్ని వీధుల్లోనే తిప్పాలి, కుంభీపాకం దగ్గర అక్కడ తిప్పడం బాగుండదు, కర్దమ నరకం ఇలాంటి వాటిలో కాకుండా కొంచెం మంచి ప్రాంతంలో తిప్పి ఆ తర్వాత ఒక వేదిక సిద్ధం చేసి ఆ వేదిక మీద లక్ష్మీనారాయణుల ఉత్సవమూర్తుల్ని పెట్టారు. ఆ ఉత్సవమూర్తులకి షోడశోపచారాలు చేశారు. తదనంతరం సంగీతం, నృత్యం ఈ రెండు సేవలు జరగాలి. సంగీతం పాడడానికి తుంబురుడు వచ్చాడు. ఇక తుంబురుడు పాడుతూ ఉంటే రాళ్ళు కూడా కరిగిపోతాయి. ఆయన పాడుతూ ఉంటే తిలోత్తమ నృత్యం చేయడం మొదలుపెట్టిందిట. తిలోత్తమ పరమసుందరి, ఈవిడ నీటిలోంచి పుట్టలేదు, అప్సరస కాదు ఆవిడ. అందుకే పూర్వం సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు రాక్షసుల్ని చంపడం కోసం బ్రహ్మగారు తన మనస్సంకల్పంతో తిలోత్తమని సృష్టించాడు. అందుకే ఆవిడ బ్రహ్మ మానసపుత్రిక. ఊర్వశి నారాయణుడి నుంచి, తిలోత్తమ బ్రహ్మ నుంచి పుట్టారు. పాలసముద్రం చిలికినప్పుడు పుట్టిన వాళ్ళు కారు కనుక వీళ్ళని అప్సరసలు అన్నయ్య ఇద్దరిని. వ్యవహారంలో అనేస్తాం కానీ వాళ్ళిద్దరు అప్సరసలు కారు. తిలోత్తమ అపూర్వ సౌందర్యవతి, ఆ సౌందర్య వ్యామోహంలో పడి ఐకమత్యంతో ఉన్న సుందోపసుందులు కుట్టూ చచ్చిపోయారు, టక్కన చచ్చిపోయారు. అంత సుందరి ఆమె నృత్యం చేస్తోంది. తుంబురుడు పాడడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడి మీద అద్భుతమైన పాట పాడేశాడు ఆయన. జయ సుందర నంద బాల గోపీ జనలోల, జయ సుందర నంద బాల గోపీ జనలోల, జయ సుందర నంద బాల గోపీ జనలోల. ఎదురుగుండా తిలోత్తమ నృత్యం చేస్తోంది. ఆ పూట తిలోత్తమ సౌందర్యం రోజూ కంటే అద్భుతంగా ఉంది. సాధారణంగా వాళ్ళు కట్టుకున్న బట్టల మధ్యలో జారవు. ఆ పూట నృత్యం చేస్తున్న తిలోత్తమ చీర చెంగు జారిపోయి కింద పడిపోయింది. ఆ నృత్యం ఎదురుగుండా చూస్తున్నాడు యముడు. యముడు ధర్మాత్ముడు, అంత తేలిగ్గా కామానికి లొంగడు. కానీ కాలప్రభావం వల్ల ఆయన కూడా ఆ సౌందర్యం తట్టుకోలేక అమాంతంగా నృత్యం చేస్తున్నవాడి దగ్గరికి వెళ్ళి గాఢంగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకున్న తర్వాత సిగ్గుపడిపోయాడు. ఇదేమిటి, ఇది హరి ఉత్సవం? ఈ ఉత్సవంలో నేను కామోద్రిక్తుండయ్యాను, ఈ విచిత్ర కామం నాకెలా వచ్చింది? ఏదో బయట ఉన్నప్పుడు వేరు, అది ఉత్సవం, దేవతామూర్తుల యొక్క ఉత్సవంలో నన్ను నేను నిగ్రహించుకోలేక తిలోత్తముని కౌగిలించుకున్నానేమిటి అనుకున్నాడు. వెంటనే పరుగు పరుగునొచ్చి లక్ష్మీనారాయణుల పాదాల మీద పడి, స్వామి నీకు ఉత్సవం జరుగుతోంది, నీ మూర్తుల దగ్గర నృత్యం జరుగుతున్న సమయంలో ఈ తిలోత్తముని కౌగిలించుకున్నాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే అమోఘమైన నీ రేతస్సు కింద విడిచిపెట్టి దాంతో నీ పాపం పోతుందన్నాడు విష్ణువు. వెంటనే యముడు తన దివ్య వీర్యాన్ని నేల మీద విడిచిపెట్టేశాడు అక్కడ యమలోకంలో. అందులో నుంచి ఒక భయంకర అగ్నిజ్వాలల వంటి కాంతితో రాక్షసుడు అక్కడ పుట్టాడు. వాడిని చూస్తే వేరే అగ్నిని చూడక్కర్లా, నిప్పులు వాడి కళ్ళుల్లో ఉన్నాయి, వాడి తల వెండ్రుకలు అగ్నిజ్వాలల్లో ఉన్నాయి, వాడు ఒక కొత్త అగ్నిలా ఉన్నాడు. అందుకే వాడికి అనలాసురుడు అని పేరెట్టారు. అనలుడు అని పేరు కలిగిన ఒక అసురుడు పుట్టాడు. అపకామం నుంచి పుట్టాడు కనుక రాక్షసుడు పుట్టాడు అన్నమాట. అందులోంచి ఈ యమధర్మరాజు గారి రేతస్సు నుంచి పుట్టిన ఈ అనలాసురుడు వెంటనే దేవతల మీదకి దూకాడు. వాడు అగ్నిలా ఉన్నాడు కదా, వాడిని ముట్టుకుని వాళ్ళంతా భస్సం అయిపోవడం మొదలెట్టారట. కొంతమంది దేవతలు కాలిపోయారు. ఇప్పుడు యమధర్మరాజు గారి భటుల మీదకి దూకితే యమధర్మరాజు గారు, ఒరే ఒరే నువ్వు నా నుంచి పుట్టావు కనుక నా లోకం వాళ్ళని ఏమి చేయకరా, ఇంకెవరి మీదన్నా పోరా మా లోకం గడా అన్నాడు. అనగానే వెంటనే వీడు భూలోకం మీద పడ్డాడు. భూలోకంలో ఎవడు కనపడితే వాడిని కౌగిలించుకోవడం మొదలుపెట్టాట. వాడిని ముట్టుకున్న వాళ్ళలో బూడి తీయిపోవడం మొదలెట్టారు. ఇలా కొంతసేపు జరిగితే ఇక భూలోకంలో ఎవరు ఉండరు. పురాణం చెప్పే పద్మాకర్ గారు తప్ప వినేవాళ్ళు ఎవరు ఉండేటట్టు లేరు. ఆయన కంగారు పడిపోయిన దేవతలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించడం మొదలుపెట్టారు. విఘ్నేశ్వరుడి యొక్క ఈ దివ్య ప్రార్థన చాలా గొప్పదండోయ్. మామూలు కాదు, అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇది వింటే సకల దోషాలు తొలగిపోతాయి. గణేశాయ నమస్తుభ్యం సర్వలోక శుభంకర దివ్యవస్త్ర పరిధాన దివ్యగంధానులేపన మహాదేవ నమస్తుభ్యం సర్వలోక శుభంకర పూర్వపుణ్యభవాదగ్రే కళ్యాణన్నో భవిష్యతు. ఇంకెక్కడి నుంచి వీళ్ళంతా కూడా ఒక అద్భుతమైన స్తోత్రం చేశారు. నానావిధి రాజన్ మహిమా కథితస్తవ చింతామణి మహారూప సర్వలోక శుభంకర అంటూ విఘ్నేశ్వరుణ్ణి, విఘ్నేశ్వరుడు 16 నామాలతో స్తోత్రం చేశారు. ఆ నామాలు కూడా మనం చెప్పుకోవాలన్నమాట. మళ్ళీ ఒక్కసారి అందరూ భక్తి శ్రద్ధలు చెప్పండి. సుముఖశ్చ ఏకదంతస్య కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటః విఘ్నరాజః గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రః గజాననః వక్రతుండః సోర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఈ 16 నామాలు, ఈ నామాలే కాకుండా మరికొన్ని నామాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీ చేత చెప్పేస్తాను. ఎందుకంటే 3 స్తోత్రాల రూపంలో దేవతలు ఇవాళ విఘ్నేశ్వరుని స్తోత్రం చేశారు. నమో విఘ్నస్వరూపాయ నమస్తే విఘ్నహారిణే నమస్తే సర్వరూపాయ సర్వసాక్షిన్ నమోస్తుతే నమో దేవాయ మహతే సమస్త జగదాదయే నమః కృపానిధే తుభ్యం జగత్పాలన హేతవే నమస్తే పూర్ణతపసే సర్వసంహారకారిణే నమస్తే భక్తవరద సర్వదాత్రే నమో నమః నమస్తే అనన్యశరణ సర్వకామప్రపూరక నమస్తే వేదవిదుషే నమస్తే వేదకారిణే కమన్యం శరణం యామః. కోను నః స్యాత్ భయాపహః సర్వేషాం మరణే ప్రాప్తే కథమస్మాన్ ఉపేక్షసే. కోటి సూర్య ప్రభాజాల కోటి కందర్ప జిద్వపు. ఈ విధంగా దేవతలు ప్రార్థన చేశారు. విఘ్నస్వరూపుడివి, సమస్త విఘ్నాలు హరించే నీకు నమస్కారం. ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి నీ రూపమే గనక సర్వరూపాలలో ఉంటావు, అన్ని రూపాలతో ఉండే నీకు నమస్కారం. ఈ కనిపించే చెట్లు, గుట్టలు, పుట్టలు, మిట్టలు, సకల ప్రాణుల రూపంలో ఉండే విఘ్నేశ్వర నీకు నమస్కారం చేస్తున్నాం. సమస్త లోకాలని సృష్టించేది, పోషించేది, నాశనం చేసేది నీవే, అటువంటి నీకు నమస్కారం. భక్తులకు వరాలు ఇచ్చే నీకు నమస్కారం. నీవు తప్ప మరొక దిక్కు లేదు, మేము అనన్య శరణులం, అంటే నిన్నే శరణు కోరుతున్నాం, ఇతరులను శరణు కోరం. సమస్త కామములను అంటే కోరికలను, అన్ని కోరికలను తీర్చే నీకు నమస్కారం. వేదస్వరూప వేదకారి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే అక్కడ ఒక అందమైన బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత, ఒక 2 ఏళ్ళు ఉంటాయేమో, 2.5 2 ఏళ్ళు ఉంటే ఒక బుజ్జిబాబు, ఎంతో బాగున్నాడు. బుల్లి బజ్జ, తెల్లని రూపంతో, స్వచ్ఛమైన శ్వేతవర్ణంతో చిన్న బాబు ప్రత్యక్షమయ్యాడు. ఆ రావడంతో ఆ ప్రార్థన చేస్తున్న ఇంద్రుణ్ణి ఎత్తుకో ఎత్తుకో అన్నట్టు, శాశ్వత తాత ఎత్తుకో అన్నట్టుగా ఎత్తుకో ఎత్తుకో అనగానే ఇంద్రుడు తెల్లబోయి, మనమేదో విఘ్నేశ్వర రక్షించని ప్రార్థిస్తే వీడోడ్ర ఈ చిన్నాడు 2 ఏళ్ళవాడు వచ్చాడు ఎత్తుకో 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 అంటున్నాడు అనుకుని బాబు ఎవరు అన్నట్ట ఎత్తుకో ఎత్తుకో అన్నాడు. ఆ కుర్రాడు ముద్దుగా పలుకుతూ ఉంటే ఎత్తుకో ఉద్దేశం వెంటనే ఎత్తుకున్నట్ట. ఎత్తుకుందామని రెండు చేతులతో ఇలా పట్టుకుని ఇలా పైకి ఎత్తుతూ ఉంటే ఎంత గుంజుకున్నా కుర్రవాడు లేవలేదు. ఆఫ్టర్ ఆల్ 2 ఇయర్స్ బలుడు ఆయనంత చేస్తే. ఇంద్రుడు ముందేమో కుర్రాడు కదా ఎత్తుకోవడం తేలికొనుకుని అని ఎత్తుకోపోతే అస్సలు బెసగలేదు, ఈయనకి మతిపోయింది. మళ్ళీ వాడు ఎత్తుకో ఎత్తుకో అన్నట్ట. ఈయన ఎత్తుకో ఎత్తుకో అంటే ఎత్తుకోవడానికి ప్రయత్నించి చిత్తుకో చిత్తుకో అని చిత్తయిపోయాడు. అనుమానం వచ్చింది దీనికి, ఏనుగులు మింగాడా, పర్వతాల ఫలహారం చేశాడా వీడు, ఏమిటి ఇంత బరువు ఉన్నాడు అనుకుని అని మళ్ళీ ఎత్తబోయాడు. ఢామని పడిపోయాడు తప్ప ఎత్తలేకపోయాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఇంద్రుడే ఎత్తలేకపోతున్నారు ఇంత చేసి చిన్న కుర్రవాడిని అనుకుని మళ్ళీ వాళ్ళంతా కష్టపడి ప్రయత్నం చేశారు. ఎంత గింజుకున్నా కుర్రవాడిని ఎత్తలేకపోయారట. అప్పుడు అర్థమైపోయింది, సందేహము లేదు, ఇతడు ఈ తెల్లనివాడు విఘ్నేశ్వరుడే, ఈ అందమైన బాలుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు అనుకుని మళ్ళీ వెంటనే ఏం చేశారు, సుచారు జంఘా గొల్పశ్రీ విలసత్పాద పద్మకాయ శాశ్వతాయ నమోస్తుతే. అందమైన పిక్కలు చీలమండలు పాదములు కలిగిన శాశ్వత స్వరూపుడమైన నీకు నమస్కారం, మమ్మల్ని పరీక్షించక విఘ్నేశ్వర, ఇప్పటికే రాక్షసుడి యాతనలు తట్టుకోలేకపోతున్నాం, వాడు పెడుతున్న బాధలు తట్టుకోలేకపోతున్నాం, ఈ రాక్షసుడు ఓ పక్కన జగత్తుని భస్మం చేస్తున్నాడు, ఆ సమయంలో నిన్ను ప్రార్థిస్తే నువ్వు వచ్చి ఎత్తుకోమంటావు, నిన్ను ఎత్తుకోలేక చిత్తయిపోతున్నావు, మమ్మల్ని రక్షించనగానే ఆయన చిరునవ్వు నవ్వి, దేవతలారా మీరు ఎంత ప్రయత్నించినా నన్ను ఎత్తలేకపోయారు కదా అన్నట్ట. అవును, అందుకే ఈ రూపంలో ఉన్నాను, ఇప్పుడు ఆ అనలాసురుడు వస్తాడు, నన్ను బాలుడిగా భావిస్తాడు. వాడు యమధర్మరాజు గారిలో ఉన్న కామం వల్ల దుష్కామం వల్ల పుట్టినవాడు. అటువంటి వాడికి అహంకారం వస్తే కానీ చావురాదు. అహంకారం రావాలంటే దానికి ఇది ఒక మార్గం, చూడండి వాడిని ఎలా బుట్టలో వేస్తాను అని మీలో కొందరు వెళ్ళి వాడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాడిని ఇక్కడికి వెళ్ళి ఈడ్చుకురండి, వాడిని ఇక్కడికి తీసుకొస్తే వాడి సంగతి చూస్తానన్నట్ట. దాంతో ఇంద్రుడు అన్నాడు, గొప్పగా ఉందండి, వెనకటికి ఒక ఊళ్ళో కొండ ఉండేదిట, ఈ కొండ తీసేయటం ఎలాగనుకుంటుంటే ఆ ఊళ్ళో ఒకడు వచ్చేట, వచ్చి ఆ కొండ అంతా ఎత్తి నా భుజం మీద పెడితే అవతల పారేస్తానన్నట్ట. వాళ్ళంతా ఎత్తి భుజం మీద పెట్టి ఓపికంటే వాళ్ళే అవతల పారేయలేరా కొండ. అందువల్ల మేము వాడిని ఇక్కడికి తీసుకొచ్చే శక్తి మా దగ్గర ఉంటే మేము నిన్నెందుకు ప్రార్థిస్తాం, వాడి దగ్గరికి వెడితే వాడు మమ్మల్ని ముట్టుకుంటాడు, ముట్టుకుంటే మేము భస్మం అయిపోతాము తండ్రో అన్నారు. ఇంద్ర, నీ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, ఆ శక్తుల్లో ఒక శక్తి పరిగెత్తే శక్తి, 1, 2, 3 అని రన్నింగ్ రేస్ మొదలెడితే శత్రువులు వచ్చినప్పుడు నువ్వు పరిగెట్టినట్టు ఎవరు పరిగెత్తలేరు, నువ్వు తక్షణం వెళ్ళు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఏయ్ అని వాడిని బెదిరించు, వాడు నీ వెంటబడగానే మహావేగంగా పరుగు పరుగు నా దగ్గరకు వచ్చేయి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటానన్నాడు. ఇది బాగుందండోయ్, రన్నింగ్ రేస్లో నేను ఫస్ట్ వస్తాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు రాక్షసులు దండయాత్రకు వచ్చినప్పుడల్లా స్వర్గం మీదకి నేను 1, 2, 3 అని నాకు నేనే అనుకుని పారిపోతూ ఉంటాను, చాలాసార్లు పారిపోయాను, ఇదివరకు బలిచక్రవర్తి వచ్చినప్పుడు పారిపోయాను, హిరణ్యకశిపుడు వచ్చినప్పుడు పారిపోయాను, ఇప్పుడు ఆ మాత్రం పారిపోలేనా అని ఇంద్రుడు తన భటుల్ని వెంట పెట్టుకుని అనలాసురుడు ఉన్న చోటుకు వచ్చాడు. అప్పటికే అనలాసురుడు కనిపించిన వాడల్లా కౌగిలించుకుని బూడిది చూస్తున్నట్ట. వాడి దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ ఈ మానవుల్ని భస్మం చేయడం కాదురా, నీ దగ్గర చేవ ఉంటే బలం ఉంటే శక్తి ఉంటే నా వెంటపడు అన్నాడు. వెంటనే అనలాసురుడు రెండు చేతులు చాచి వెంటబడ్డాడు. పడగానే 1, 2, 3 అని పరిగెత్తుకుంటూ వచ్చాడు విఘ్నేశ్వరుడి దగ్గరికి. వచ్చి విఘ్నేశ్వరుడు వెనక దక్కున్నట్ట. అదిగో ఆ అనలాసురుడిని కెలికాను అనవసరంగా, వాడు వచ్చి నా వెంట పడుతున్నాడు, వాడు నన్ను ముట్టుకుంటే నేను బూడిదైపోతాను, ఆ అడ్డగాడిద నన్ను బూడిద చెయ్యకుండా నువ్వు కాపాడు స్వామి అనగానే మీరు దూరంగా వెళ్ళిపోండి అన్నాడు విఘ్నేశ్వరుడు. వాళ్ళంతా దూరంగా వెళ్ళారు. ఇప్పుడు ఈ బాలుడు మాత్రమే ఎక్కడుండి, ఎవరు నువ్వు అన్నట్ట ముద్దుగా. ఆ బాలుని చూచి వాడు కూడా ముచ్చట పడిపోయి, ప్రపంచాన్ని గతగదలాడిస్తున్న అనలాసురుణ్ణి అగ్నిస్వరూపుణ్ణి నన్ను ముట్టుకుంటే ఎవరైనా బూడిదైపోతారు, అటువంటి నన్ను ఒక బాలుడివి ఇంత బుల్లివాడివి ఎవరంటావా అన్నట్ట. అయితే ఎత్తుకో ఎత్తుకో అన్నాడు మళ్ళీ వీడు, నన్ను ఎత్తుకో ఎత్తుకో అన్నాడు. ఎత్తుకోవడం ఏంట్రా, నిన్ను చిత్తు చేసేస్తా అంటూ వాడు వచ్చి రెండు చేతులతో ఆయన అమాంతంగా ఎత్తబోయాడు. ఎంత ప్రయత్నించినా బాలుడు కదలలేదు, వాడికి మతిపోయింది. నేను ముట్టుకున్నంత మాత్రం చేత భయంకరులైన దేవతలు బూడిదైపోయారు, మానవులు బూడిదైపోయారు, నన్ను చూచి దేవతలు పారిపోయారు, అటువంటిది చంటి పిల్లాడేమిటి, ఎత్తుకోమండం ఏమిటి, వాడిని ఎత్తుకుందామంటే నేను చిత్తయిపోవడం ఏమిటి అనుకుని మరి మళ్ళీ ఎత్తబోయట. ఇక చాలు, ఇప్పటి వరకు ఎత్తుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నములు చాలు, ఆయన అమాంతగా నోరు తెరిచి గుటుక్కుని మింగేశాడు రా అగ్ని రాక్షసుణ్ణి, అనలాసురుణ్ణి, ఈ బాలగణపతి గుటుక్కుని మింగేశాడు. అందరూ చూస్తూ ఉండగా ఏదో ఉండ్రాయి మింగేసినట్టుగా, వినాయక చతుర్థి నాడు ఉండ్రాయిని గుటుకుని మింగేస్తాడు మన విఘ్నేశ్వరుడు, అలా నోరు తెరిచి ఈ అనలాసురుణ్ణి మింగేశాడు. భయంకర కాలాగ్నిస్వరూపుడైన ఈ రాక్షసుడు కడుపులో గడిపోయాడు. కానీ వాడు చెప్పానుగా అగ్ని మామూలు అగ్ని కాదు, గణపతి కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటే గణపతికి మళ్ళీ అనుమానం వచ్చింది. ఏమిటి, ఈ దుర్మార్గుడు నా కడుపులోకి వెడితే కడుపులో కొన్ని లోకాలు ఉన్నాయి, ఆ లోకాలు బూడిదైపోతాయి. ఆయన అన్నమాట అది, దహేత్రి భువనం కుక్ష దృష్టం ఆశ్చర్యముత్కటం. వీడు పూర్తిగా నా కడుపులోకి దిగిపోతే నా కడుపులో ఉన్న లోకములను బూడిద చేస్తాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, చెబితే కానీ అర్థం కాదు. శివుడు విషం తాగాడండి, విషం తాగి కంఠంలో ఎందుకు పెట్టుకున్నాడు? బయట ఉంటే బయట ఉన్న లోకములను ఆ విషం దగ్ధం చేస్తోంది, ఈ విషం కడుపులోకి వెడితే శివుడి కడుపులో ఉన్న లోకాలు కాలి బూడిదైపోతాయి. లోకములు లేని స్థలం కేవలం కంఠం కాబట్టి కంఠం దగ్గర విషాన్ని అట్టే పెట్టాడు. ఇప్పుడు ఈ అగ్ని ఆయన మింగాడు, అది కంఠం దాటి కిందకి వెళ్ళిందా, ఆ కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి. బయట ఉంటే బయట వాళ్ళని ఎలాగో వాడు కాలి చేస్తున్నాడు. అందుకని విఘ్నేశ్వరుడు, ప్రస్తుతానికి వీడు కడుపులోకి వెళ్లకుండా నా గొంతు దగ్గర గుండెకాయ దగ్గర నిలబెట్టాను, కానీ ఎంతసేపు లాపుతాను, ఏదో సమయంలో వాడు కిందకి దిగుతాడు, దిగాడంటే కడుపులో ఉన్న 14 లోకాలు బూడిదైపోతాయి, కాబట్టి బూడిదవ్వకుండా నా శరీరాన్ని చల్లపరచండి, నా ఒంటి మీద మీరు చల్లదనం పెట్టారంటే అప్పుడు కడుపులో ఉన్న అగ్ని చల్లారిపోతుంది, కాబట్టి నా శరీరాన్ని నీళ్లతోటో ఇంకో దానితోటో తడిపి నా శరీరాన్ని చల్లపరచండి అన్నాడు ఆయన. నా ఒంటి మీద చల్లదనాన్ని మీరు పెట్టగలిగితే కడుపులో ఉన్న రాక్షసుడు బూడిదవుతాడు అనగానే వెంటనే ముందేం చేశాడు బ్రహ్మదేవుడు, చంద్ర నువ్వు నా అంశతో పుట్టావు, నీ కళలో ఒక కళ శివుడి దగ్గర ఉన్నది, ఒకటి అమ్మవారి దగ్గర ఉన్నది, అందుకే అమ్మవారి దగ్గర కూడా చంద్రకళ ఉంటుంది, శివుడి దగ్గర చంద్రకళ ఉంటుంది, నీలో ఒక చంద్రకళ ఈ విఘ్నేశ్వరుడు నుదురు దగ్గర పెడతాను, ఈ నుదురు చల్లబడడం వల్ల ఆయన గొంతు చల్లబడుతుంది, చల్లబడితే అప్పుడు ఆ అగ్ని చల్లారుతుంది అని చంద్రుడి కళని పట్టుకొచ్చి సరిగ్గా నుదుటి చేర్చాడు. అప్పటి నుంచి పాలచంద్ర అని పేరు వచ్చింది. అంత పూర్వం ఆయనకు ఆ పేరు లేదు. ఇందాక చెప్పిన 16 నామాల్లో సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతురు గణాధ్యక్ష పాలచంద్ర గజానన, ఈ నామాల్లో ఈ పాలచంద్ర నామం ఇలా వచ్చిందనమాట. కడుపులోకి వెళ్ళిపోతున్న ఈ అగ్నిని అనలాసురుణ్ణి చల్లార్చడం కోసం బ్రహ్మదేవుడు చంద్రుడి కళని నుదుట పెట్టాడు. పాలము అంటే నుదురు, నుదురు మీద చంద్రుడు ఉండడం వల్ల ఆ రోజు నుంచి గణపతి పాలచంద్రుడు అనబడ్డాడు. దీనివల్ల అగ్ని వేడి కొంత తగ్గింది. కడుపులోకి వెళ్ళబోతున్న అనలాసురుడు ప్రస్తుతం గొంతులో ఉన్నాడన్నాను కదా, ఈ గొంతులో ఉన్నవాడి దగ్గర 4 జ్వాలలు ఉన్నాయి, ఆ 4 జ్వాలల్లో ఒక జ్వాల తగ్గింది, ఇంకెన్ని జ్వాలలు ఉన్నాయి, 3 జ్వాలలు మిగిలాయి. ఈ 3 జ్వాలలు చాలు కడుపులను తగలేయడానికి. అందుకని చంద్రుడి వల్ల కొంతవరకే చల్లదనం వచ్చింది, కానీ ఇంకా పూర్తి చల్లదనం రాలేదు, ఇంకా నా గొంతులో ఉన్న ఈ అనలాసురుడి యొక్క వేడి తగ్గలేదు, ఇంకొంచెం చల్లపరచండి అన్నాడు ఆయన. అనగానే వెంటనే బ్రహ్మగారు సిద్ధి బుద్ధి అనే ఇద్దరు కన్యకలను పిలిచాడు. వాళ్ళు మానస కన్యలు, ఆయన మనస్సు నుంచి పుట్టారు. మీ ఇద్దరు విఘ్నేశ్వరుడికి భవిష్యత్తులో ఎలాగో భార్యలు, మీ ఇద్దరు ఎక్కడుంటే అక్కడ చల్లదనం ఉంటుంది, మీ ఇద్దరు చాలా ఆశ్చర్యకరమైన చల్లదనం కలిగిస్తారు, మీరు వెళ్ళండి, విఘ్నేశ్వరుడి శరీరంలో ఉన్న అగ్నిని చల్లార్చండి అనగానే వాళ్ళు విఘ్నేశ్వరుడి కుడిపదం ఎడమ భుజం పట్టుకుని ఆయన శరీరంలో ప్రవేశించారు. ఈ ఇద్దరి వల్ల లోపలున్న అగ్ని మరొక భాగం చల్లారింది, చంద్రుడి వల్ల 4 జ్వాలల్లో ఒక జ్వాల చల్లారింది, సిద్ధిబుద్ధుల వల్ల మరొక జ్వాల చల్లారింది, ఇంకా 2 జ్వాలలు ఉన్నాయట. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి తన కంటి నుంచి, ఆయన కళ్ళు చాలా చల్లనివి, అందుకే చల్లని చూపు అంటారు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూపులు దిక్కుమాల చూపులు, వాళ్ళు చూశారంటే పక్కవాడు అంతే, దిష్టి చూపులు అవి. కానీ అలా కాకుండా విష్ణుమూర్తిని చల్లగా చూడవయ్యా అని ప్రార్థిస్తాం మనం. ఆయన కళ్ళు ఎక్కడుంటే అక్కడ చల్లదనం ఉంటుంది, అవి పద్మాల్లో ఉంటాయి. ఆ కంటి నుంచి 108 బంగారు తామర పువ్వులు సృష్టించి ఈ పద్మమాల స్వామివారి మెడలో ప్రసాదించాడు. ఇంకేముంది, ఈ తామర పువ్వుల మాల గణపతి మెడలో వేసి వేయగానే 3వ జ్వాల చల్లారిపోయింది. ఆ రోజు నుంచి ఆయనకి పద్మ ప్రియుడు అని పేరు వచ్చింది. ఇంకా మిగిలింది ఒక్క జ్వాల. ఈ జ్వాల ఎలా చల్లారుతుంది? అప్పుడు ఆదిశేషుడు, నేను తలుచుకుంటే చల్లార్చగలను, ఆ నడుము చుట్టూ చుట్టుకున్నట్ట. చుట్టుకుంటే అగ్ని జ్వాల పెరిగింది కానీ చల్లారలేదు. ఆదిశేషుడిలో ఉన్న విషం వల్ల ఈ నాలుగవ జ్వాల ఇంకా ప్రజ్వరిల్లింది. అయినప్పటికీ విఘ్నేశ్వరుడు సంతోషించి, ఈరోజు నుంచి నా నడుముకు నువ్వు చుట్టుకున్నావు కనుక నేను నాగ యజ్ఞోపవేత ధారణతో పాటుగా నాగ మౌంజి గ్రహీతనవుతాను. నడుముకి ఆదిశేషుణ్ణి వడ్డాణంగా చేసుకుని శేషమౌంజీపతి అనే పేరు ధరిస్తాను అన్నాడు ఆయన. వ్యాళధరుణ్ణి, వ్యాళబద్ధధరుణ్ణి అని పిలువబడతానన్నాడు. కానీ లోపల జ్వాల ఇంకొకటి మిగిలింది. ఒక్క జ్వాల మిగిలితే కూడా ప్రపంచానికి నష్టం. చివరికి అప్పుడు ఏం చేశారు, 88,000 మంది ఋషులు నైమిషారణ్యం నుంచి అక్కడికి వచ్చారు. నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు మహాతపస్సు చేస్తున్నారు. వీళ్ళంతా దర్భల్ని, గరికల్ని వాళ్ళ వాళ్ళ చెంబుల్లో నానబెట్టుంచారు. ఈ 88,000 మంది 88,000 గరికల్ని నీళ్లల్లో నానబెట్టి పట్టుకొచ్చి, ఈ గరికపోతలు చల్లగా ఉంటాయి, ఈ చల్లని గరికపోతల్ని నువ్వు మింగేయి, వీటిని మింగితే నీ కడుపులో ఉన్న నాలుగవ జ్వాల చల్లారిపోతుంది, మా తపశ్శక్తితో ఈ గరికలు మంచువలే చల్లగా ఉండుగాక అని ఆ గరికపోతలు గణపతికి ఇచ్చారు. 88,000 మంది ఇచ్చిన పోతలు గుటుక్కుని మింగాడు. మింగగానే ఆఖరి జ్వాల చల్లారిపోయి అనలాసుడు పూర్తిగా పాడైపోయాడు, నాశనమైపోయాడు. అగ్నిజ్వాలలు చల్లారి రాక్షసుడు నశించిపోయాడు. కడుపులో ఉన్న లోకాలన్నీ శుభం పొందాయి, బయట ఉన్న లోకాలు శుభం పొందాయి. అప్పుడు గణపతి సంతోషించి, ఎన్ని వస్తువులు వచ్చినా ఈ 88,000 గరికపోతలు వచ్చిన తర్వాతే నా కడుపులో ఉన్న ఆఖరి జ్వాల చల్లారింది, ఎందుకు పనికిరాని ఈ గడ్డిపరకు కూడా ఒకప్పుడు నన్ను ఎంతో భక్తితో ప్రార్థించి అందరినీ గౌరవిస్తున్నావు, నన్ను కూడా గౌరవించు, నాకు కూడా ఒక గౌరవ స్థానం కల్పించు అంది. అందుకే ఈ గరికని నేను మింగి కడుపులో ఉన్న అనలాసురుణ్ణి సంహరించాను. ఈ రోజు నుంచి ఈ గరిక నా పూజల్లో ప్రథమ పూజగా ఉపయోగపడుగాక. నిజానికి అది నీచమైనది, హేయమైనది, పశువులకు మాత్రమే ఆహారంగా పనికొస్తుంది, దానికి కూడా వరమిచ్చి దానిని నా పూజకు ఉపయోగిస్తున్నాను. గరికతో నన్ను పూజించిన వాడికి ఏ కోరికలైనా తీరుస్తాను, వారి సమస్తమైన కామములు తీరుస్తాను అని వరమిచ్చాడు. ఇదిగో ఆ అనలాసురుడి ధర్మమానని దూర్వకి, గరికకి వరం వచ్చింది. అప్పటి నుంచి అందరూ గరికతో పూజించడం మొదలుపెట్టారు. గరిక అంటే విఘ్నేశ్వరుడికి ప్రీతి ఉండడం వెనక అతను ఎంత కథ ఉన్నది అని మహానుభావుడు భృగువు సోమకాంతుడికి చెప్పాడు. సోమకాంతుడు ఈ కథ 10వ రోజు విన్నాడు. వినగానే మొత్తం మామిడి చెట్టు పూర్తిగా కళకళలాడిపోయింది. అంతపూర్వం బూడిదైపోయిందని చెప్పాం కదా మామిడి చెట్టు, అందులో ఇతడి పాపం పెట్టారుగా. ఆ పాపం రాక్షసుడి రూపంలో బయటకు వచ్చి చూస్తూ ఉండగా భస్మం అయిపోయింది, పూర్తిగా పాపం నాశనం అయిపోయింది. చెట్టు చిగురించింది, వేళ్ళు భూమిలోకి చొచ్చుకుపోయాయి, కాండం వచ్చింది, ఆకులు పెరిగాయి, కొమ్మలు పెరిగాయి, పువ్వులు వచ్చాయి, మంచి మామిడి పళ్ళు కూడా వచ్చేసాయి. వెంటనే ఇప్పుడు ఈ సోమకాంత మహారాజు గారికి ఉన్న పాపం పోయింది, ఆయన పూర్వం కంటే అందంగా తయారయ్యాడు, ఆయన మహాపుణ్యాత్ముడు అయిపోయాడు. భార్యతో పాటుగా భృగువుకి నమస్కరించి, నీవు చెప్పిన గణేశ పురాణం 10 రోజుల పాటు శ్రద్ధతో విన్నాను, వినబట్టి చెట్టు బాగుపడింది, దానివల్ల నా జీవితం బాగుపడింది, నా కుష్ఠరోగం తొలగిపోయింది, ఎప్పటికీ నీ రుణం తీర్చుకోలేనని భృగువుని పూజించాట. ఎప్పుడు గురువుల్ని భక్తితో పూజించాలి, గురుభక్తి కలిగిన వాడే శాశ్వత కైలాసం పొందుతాడు, శాశ్వత వైకుంఠం పొందుతాడు. అందుకే పల్లకీలో భృగు మహర్షిని కూర్చోబెట్టి స్వయంగా తాను తన భార్య కూడా మోస్తూ ఊరంతా తిప్పెట్ట ఆయన్ని విష్ణువుని పూజించినట్టు పూజించాడు. ఈ గణేశ పురాణం జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఇప్పటివరకు మనం 10 రోజుల పాటు, మొదటి విడత 5 రోజులు, తర్వాత విడత 5 రోజుల పాటుగా ఈ పురాణం చెప్పుకున్నాం. గణేశ పురాణం వేదవ్యాసుడు రచించిన ఉప పురాణం. ఇంకా దీంట్లో ఉత్తర పీఠిక లేక ఉత్తర భాగం లేక ఫలశ్రుతి, అది 2 రోజుల కార్యక్రమం. ఇక్కడే మనం యథాప్రకారంగా చెప్పుకుంటాం. ఈ గణేశ పురాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వినడానికి సంసిద్ధులైన మీకు ఈ పురాణం చెప్పమని దీన్ని స్పాన్సర్ చేసిన డాక్టర్ సునీత గారి కుటుంబానికి, అసలు ఈ గణేశ పురాణం గురువుగారు ఇలాగ పీఠంలోనే చెప్పాలి అని కోరుకున్న సూరిబాబు గారికి, పురాణములన్నీ ఈ పీఠంలోనే జరిగితే బాగుంటుందంటూ ఈ పీఠం రావడానికి మూలకారకులైన కోడే జగదీష్ గారిని, వారితో పాటు మరి ఎంతోమంది భక్తులు ఈ వద్దిపర్తి సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం హాయిగా నిర్వహిస్తున్నారు, వారందరికీ సకల శుభములు కలుగుగాక.